Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Akhanda Mandala Akaram, Vyaptam Yena Parabrahma, Yathadam 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 Yathad
చరిత్రకే ఒక విశేషమైనటువంటి సందేశాన్ని గుర్తు చేస్తుంది. 100 సంవత్సరాల కిందట 1897లో ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రేరేపణ వల్ల అంతవరకు ఎవరికీ తెలియనటువంటి ఒక వ్యక్తి, భారతదేశంలో ఏ విధంగానూ గుర్తింపు పొందనటువంటి ఒక వ్యక్తి 1893 సెప్టెంబర్ 11న ఒక సింహగర్భం చేశాడు చికాగో మహాసభలో. నిజంగా 1857 మనం ఎలాగైతే మన స్వాతంత్ర సంగ్రామానికి ఆధారశిల పెట్టినటువంటి సంగ్రామం అనుకుంటాము, అదేవిధంగా మన భారతీయ ఆధ్యాత్మికత యొక్క శంఖాన్ని పూరించినటువంటి రోజు ఆ రోజు 1893 సెప్టెంబర్ 11. 4 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి అమెరికా, ఇండియా, యూరోప్ తిరుగుతూ 26 జనవరి స్వదేశానికి వస్తాడు. ఈ తిథుల యొక్క ప్రాముఖ్యత గుర్తుంచుకోండి. మీరు దాని తిథుల యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించడానికి ఇక్కడ కూర్చోలేదు, కానీ 4 సంవత్సరాల పాటు ఆ వ్యక్తి వివేకానందుడు వారు ఏం చేసి వచ్చారు విదేశాలలో అనేది ఇప్పటికీ మనకి ఒక స్పష్టమైన అవగాహన లేదేమో అనిపిస్తుంది. ఒక్కసారి నాకు 100 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా భారతీయ ఆధ్యాత్మికత నిత్య జీవితంలో మనం ఎలాగ ఉపయోగించుకోవాలి అనేది మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా ఆ వ్యక్తికి మనం అపచారం చేశామేమో. ఇందువల్ల మాట్లాడుతున్నాను అంటే నిత్య జీవితంలో మనం ప్రతిరోజు కూడా ఇవాళ మనం ఏం సాధించగలిగాం అనేటువంటి ప్రశ్నకి స్పష్టమైనటువంటి జవాబిచ్చుకోగలుగుతున్నాం. ఇవాళ 10 రూపాయలు సంపాదించాను, 50 రూపాయలు సంపాదించాను, ఇవాళ క్లాస్కి వెళ్ళాను, ఈ విషయం నేర్చుకున్నాను, ఆ విషయం నేర్చుకున్నాను, కాబట్టి ఇవాళ ఫలానా వాడితో ఈ విషయం చర్చించడానికి వెళ్ళాను. ఒక స్పష్టమైన అవగాహన ఉంది, మనం ముందుకు వెళ్తున్నావా, వెనక్కి వెళ్తున్నావా, ఏం చేస్తున్నాము, చాలా స్పష్టమైన అవగాహన ఉంది కదా. ఒకరోజు మనకి చాలా నీరసంగా విసుగుగా కూడా ఉంటుంది, ఇవాళ ఏమి సాధించలేకపోయాను, ఇవాళ అనుకున్న ఏమి చేయలేకపోయాను. కానీ ఆధ్యాత్మికతలో మనకి ఈ విధమైనటువంటి అవగాహన ఏమైనా ఉందా, ఆ ప్రశ్నకి మనం జవాబు ఇచ్చుకోగలవా? ఇవాళ పర్వాలేదు, ఆధ్యాత్మికతలో కొంచెం ముందుకు అడుగు వేయగలిగాను. ఇవాళ కుదరం లేదు,
కొంచెం తప్పులు జరిగాయి.
ఈ విషయాన్ని ఆధ్యాత్మికతను మనం గుర్తించలేకపోతున్నాం. గుర్తించలేకపోవటానికి కారణం ఏమిటి అంటే, రెండు విషయాలను మనం పూర్తిగా మర్చిపోయి ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటాం మనం. అసలు దేని గురించి అయితే ఆధ్యాత్మికతలో మనం చర్చించుకోవాలో, దేని గురించి అయితే మనకి చాలా కష్టమైనటువంటి అవగాహన ఉండాలో అది మర్చిపోయాం మనం. మిగతాన్ని చర్చించుకుంటాం మనం. నేను చాలాసార్లు అనేక మీటింగ్స్కి వెళ్తాను. నేను మీటింగ్స్ లో ఆత్మ పరమాత్మ దాని యొక్క ఉత్పత్తి, శబ్దాల యొక్క ఉత్పత్తి, ఆత్మ పరమాత్మ యొక్క ఉత్పత్తి కాదు, అది ఏ విభక్తిలో చెప్పబడి ఉంది, ఈ విభక్తిలో చెప్పబడి ఉంటే ఏమవుతుంది, ఆ విభక్తిలో చెప్పబడి ఉంటే ఏమవుతుంది, ఇది మనం మాట్లాడుతున్నాం అక్కడ. కానీ చివరికి ఆత్మ పరమాత్మకి మధ్య తేడా ఏమిటి రెండు ఒకటే. మరొక ఇంటిసేపు మీరు ఎందుకు చర్చించుకున్నారు దాని గురించి? రెండు ఒకటే అయినప్పుడు ఈ విధమైనటువంటి మానసిక దృష్టికోణం ఎందుకు వచ్చింది అంటే, ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో అసలు రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలను మర్చిపోయామని మీకు చెప్తున్నాను కదా, ఆ రెండు మళ్ళీ గుర్తు చేసుకోండి. ఆ రెండే భారతీయ సంస్కృతికి ఆధారశీలం. ఒకటి కర్మ సిద్ధాంతము, రెండు పునర్జన్మ. ఈ రెండు మనం ఉపయోగించుకోం, రెండు మనం ఉపయోగించుకోం. చైనాలో డబ్బు ఎవరైనా అప్పు తీసుకుంటే ఈ జన్మలో తీర్చకపోయినా పది జన్మలో తీరుస్తానులే అని నోట్లు రాస్తారు సార్, ప్రామిసరీ. ఇంత విశ్వాసం అక్కడ పునర్జన్మ గురించి. మనకి ఉందా పునర్జన్మ మీద విశ్వాసం? నమ్ముతున్నామంటే నిజంగా మనం పునర్జన్మని నమ్మినటువంటి వ్యక్తులు అయితే అనేక మనం చేసేటటువంటి పనులు మనం చేయం. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? కర్మ సిద్ధాంతం యాజ్ యూ సో సోషల్ యూ విల్, నువ్వు ఏది నాటితే అదే నీ వద్దకు వస్తుంది. అదే శారదామాత అక్కడ రాసింది, కర్మ సిద్ధాంతమే రాసింది. అక్కడ ఏం రాసిందో గమనించుకో, రాసిన వాడు తప్ప. ఏం రాసింది అక్కడ? మనశ్శాంతి నీకు కావాలి అంటే ఇతరుల తప్పు ఎన్నవద్దు. ఒకవేళ ఎంచుకోనే తెలుసుకుంటే మన తప్పులు మనం ఎంచుకుందాం. అందుకు ఇక్కడ సమావేశమయ్యా. మన ఇతరుల తప్పు ఎంచుకోవడానికి మనం కూర్చోలేదు. ఇక్కడ మనకి రామకృష్ణ పరమహంస అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వివేకానందుల వారు అంటే శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. నిజమే. ఆ శ్రద్ధ, ఆ భక్తిని మనం ఎలాగ చూపించుకోవాలి, ఎలా ప్రతిపీకరించుకోవాలి అన్న దాన్ని కనుక మనం చర్చించుకుంటే ఎక్కువ లాభం అవుతుందేమో. ఏమిటి అక్కడ మనం గుర్తించవలసింది? వ్యక్తులు ఇంతమంది ఉన్నా, వ్యక్తులు పరస్పరము సహకరించుకుని మాట్లాడుకుంటున్నా, ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు వారందరూ ఒక క్లాస్ రూమ్ లో కూర్చుని ఆ విషయం గురించే మాట్లాడుకుంటారు. ఉదాహరణకి నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, నేను ఈ కెమిస్ట్రీ క్లాస్ ఎప్పుడు తీసుకున్నా కెమిస్ట్రీ చెప్తా, ఇంకో విషయం చెప్పాను కెమిస్ట్రీ క్లాస్ లో. బిఎస్సీలో నేను చెప్తున్నటువంటి కెమిస్ట్రీనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్లాస్ రూమ్ లో ఆ సబ్జెక్టు నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళ బయటికి వస్తే వాళ్ళు హిందూ కాలేజీలో కెమిస్ట్రీ చదువుకున్నారా, ముస్లిం కాలేజీలో కెమిస్ట్రీ చదువుకున్నారా, క్రిస్టియన్ కాలేజీలో కెమిస్ట్రీ చదువుకున్నారా అని మనం అడగటంలే. గుంటూరులో హిందూ కాలేజీ ఉంది, క్రిస్టియన్ కాలేజీ ఉంది, ముస్లిం కాలేజీ కూడా ఉంది. కానీ ఈ మూడు కాలేజెస్ లో చదువుకుని బయటికి వచ్చినటువంటి కెమిస్ట్రీ విద్యార్థిని మనం కెమిస్ట్రీ గురించి అడిగితే వాడు హిందూ రంగు వేసినటువంటి కెమిస్ట్రీ, క్రిస్టియన్ రంగు వేసినటువంటి కెమిస్ట్రీ, ముస్లిం రంగు వేసినటువంటి కెమిస్ట్రీ చెప్పడు. ఎక్కడ చదువుతున్నా వాళ్ళ కెమిస్ట్రీ సమానమైనటువంటి స్థాయిలో వాళ్ళు కెమిస్ట్రీ గురించి చర్చించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక జగత్తులో మనము ఆ పని చేయగలుగుతున్నామా? ఆధ్యాత్మికత గురించి మనం చర్చించుకోగలుగుతున్నామా? కెమిస్ట్రీలో ముందు వెనకాలని చర్చించుకుంటున్నట్టు మన సాధన విషయాలలో, ధ్యానం పెరుగుతున్నటువంటి విషయాలలో ఏ విధమైనటువంటి అవగాహనతో మనం చర్చించుకోలేము. మనం తెలియదు, మనకి అసలు ముందుకు వెళ్తున్నాం తెలియదు, వెనక్కి వెళ్తున్నాం తెలియదు. ఇది తెలియాలి అంటే మొట్టమొదట మనం గుర్తించవలసింది ఏంటి అంటే, ఎన్ని సంస్థలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి ఆధ్యాత్మికత గురించి అన్వేషణ చేసినటువంటి వాడికి మూడే మూడు స్థితుల ఉపనిషత్తులు చెప్తున్నాయి. మూడే ఆ మూడు స్థితుల గురించి మీరు సమన్వయం సాధించగలగటమే యోగము అనేది మనం మర్చిపోకూడదు. ప్రతిసారి మనం ఏ కార్యక్రమాలు ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సంస్థలో మొదలెట్టినా కూడా ఓని మొదలెడతాం మనం. ఎందుకు మొదలెడతాం? ఓ అనకపోతే నాకు నచ్చినటువంటి ఇష్టదేవాన్ని నామాన్ని నేను కలుసుకోవచ్చు కదా, కలుసుకున్న మళ్ళీ మీరు ఓమని మొదలెడతారు. ఎందుకని మనం మొదలెడతాం? మాండిక్య యొక్క నిశ్శబ్దాన్ని దారిస్తుంది. మనకి మూడు రకాల చేతనత్వాలు ఉన్నాయి. స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. యోగము అనేది ఈ మూడు స్థితులను కలపటము అనేది మర్చిపోయాం మనం. జాగ్రత్తావస్థకి స్వప్నావస్థకి ఈనాడు మనకి సంబంధం లే, స్వప్నావస్థకి సుషుప్తావస్థకి మధ్య ఈనాడు సంబంధం లే. కానీ ఈ మూడు స్థితులకి సంబంధించినటువంటి స్థితిలో కనుక మీరు ఉంటే దాన్ని తురీయ స్థితి అంటాము. ఆ తురీయ స్థితిలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు మూడు కూడా యోగము చెందుతాయి, కలుస్తాయి, లింక్ ఏర్పడుతుంది ఒకదానికి ఒకదానికి మధ్య అన్నది మర్చిపోయాం మనం. ఆధ్యాత్మిక సాధనంలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నీవు చేస్తున్నటువంటి యోగము నీ కష్టాలను పోగొట్టాలి. అందుకే యోగం ఎలా పోగొడుతుంది ఈ కష్టము? ధ్యానం యోగం చెప్తాడు. మనం ధ్యానానికి కూర్చుంటాం రామకృష్ణ మిషన్లోనే కాదు, ప్రతి సంస్థలో కూడా ధ్యానానికి కూర్చుంటాం. ఈ శ్లోకం ఎప్పుడైనా మనం గుర్తుకు తెచ్చుకున్నామా? యుక్తాహార విహారస్య. ధ్యానానికి కూర్చునే ముందు మీరు ఎలా పడితే అక్కడ కూర్చోటానికి వీలు లేదు. నిత్య జీవితంలో మీ జాగ్రత్త అవస్థలో యుక్తమైనటువంటి ఆహారము, యుక్తమైనటువంటి విహారము, యుక్తమైనటువంటి చేష్ట ఉండాలి. దేనికి యుక్తమైనటువంటి? మీ సాధనకు యుక్తమైనటువంటి. ఆ సాధన మూడు స్థితుల్లో ఉండొచ్చు. సాత్విక సాధన కావచ్చు, దాన్ని దివ్యమైనటువంటి సాధన అంటాం. రాజసిక సాధన కావచ్చు, లేక సామస్తికమైనటువంటి సాధన కావచ్చు. మూడు రకాల సాధనల గురించి కూడా భగవద్గీతలో చెప్పాడు. మీరు ఏ విధమైనటువంటి సాధన చేయబోతున్నారో ఆ విధమైనటువంటి సాధనకు తగినటువంటి యుక్తమైనటువంటి ఆహారం, యుక్తాహార యుక్తమైనటువంటి విహారం. విహారం అంటే ఏంటి? పురుషార్థము చేయకుండా డే టు డే లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం కానీ స్నేహితులతో వాటితో మాట్లాడుతున్నప్పుడు కానీ మీరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలి అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ సాధనను బట్టే మాటలు మాట్లాడాలి తప్ప మీ సాధనకి అతీతమైనటువంటి, మీ సాధనకి పనికి రానటువంటి మాటలు మాట్లాడటానికి వీల్లేదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. మీ సాధనకి తగినటువంటి చేష్టలు ఉండాలంటే ప్రయత్నాలు ఉండాలి. నేను అహింసా సాధన చేస్తూ డాక్టర్ అవుతాను అంటే కుదరదు, అసంభవం అది. ఇంకేత మీ వాడే మందులే అనేక లక్షలాది ప్రాణుల మీద ఇన్ఫెక్షన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. వాటి మీద ముందు ఆ మందులు ప్రయోగించి తర్వాత మీకు ఆ మందులు మనుషుల మీద ప్రయోగించడానికి చేస్తారు. ఈ మధ్యన ఆ మందు ఉపయోగపడుతుందా పడదా అని తెలపడానికి కొన్ని లక్షల ప్రాణుల్ని చంపుతారు క్రమబద్ధముగా చిత్రహింసకు గురి చేసి. ఎప్పుడైనా ఒకసారి ఈ మందులు కనిపెడుతున్నటువంటి ఫ్యాక్టరీ రీసెర్చ్ యూనిట్స్ వెళ్ళండి, మీకు తెలుస్తుంది అసలు అక్కడ ప్రాణుల్ని ఎలా చంపుతారో. ఇంజక్షన్స్ ఇచ్చి అది ఇచ్చి చంపడమే, ఇది ఇస్తే బతుకుతుందా బతుకదా, విషయం ఇప్పిస్తారు వాటి శరీరానికి. వీళ్ళు తయారు చేసినటువంటి మందు వాడితే అది బతికితే ఆ మందు మళ్ళా మనకు ఉపయోగపడుతుంది, అది చస్తే మనం ఉపయోగించలేము. మరి అహింసా సాధన చేస్తున్నటువంటి వ్యక్తులకి కరెక్ట్ ప్రొఫెషన్ కాదండి, అది అర్థం కాకుండా యుక్తమైనటువంటి చేష్ట లేకుండా. ఉదాహరణ చెప్పాను, ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం సాధనలు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. కర్మలో మళ్ళా కర్మని మీరు తెలుసుకోవాలి. కర్మ సిద్ధాంతాన్ని ప్రారంభము, ఆదాన్ని సంచిత అనే మాటలతో మనం మాట్లాడుకుంటాం, కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మీరు మీ నిత్య జీవితంలో? కర్మ సంబంధాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? వివేకానంద జీవితంలో థౌజండ్ ఐలాండ్ పార్క్ దగ్గర ఒకరోజు ఆయన ఒక భావావేశంలో స్నానం చేసి బయటకు వస్తారు. ఆయన మీటింగ్కి వెళ్ళాలి అంటే హాల్లోనే ఉంది మీటింగ్, ఆ బాత్రూమ్ నుంచి మీటింగ్ హాల్లోకి రావాలన్నా సుమారు 10-15 అడుగుల దూరం ఉంటుందంటే. ఆ పదిహేను అడుగులు దూరం నడిచే లోపల ఆయన ఒక పాట రాశాను ఆయన ఇంగ్లీష్ లో, సే సన్యాసి బోల్డ్ ఓం తత్సత్ ఓం. సాహసం ఉన్నటువంటి ఓ సన్యాసి ఓం తత్సత్ ఓం అనేటువంటి మాటను నువ్వు గట్టిగాను. ఆ పాటలోనే ఆయన ఇంకా ఏం రాస్తారంటే, మిమ్మల్ని లాగుకు వెళ్తున్నటువంటి బంధాలలో పడివేసినటువంటి బంధాల యొక్క బంధనాల యొక్క కొస నీ చేతిలో ఉంది, నువ్వు పట్టుకుని ఉన్నావు దాన్ని గట్టిగా, అది పట్టుకుంది అని ఆలోచిస్తున్నావు. కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. సాధకులమే మనందరము కూడా సాధన యొక్క ఫలితాలు ఒక వివేకానందకి ఎందుకు రావాలి? రామకృష్ణ మిషన్లో ఇంకొక వివేకానంద లాంటి సింహగర్జన చేయగలిగేటువంటి వ్యక్తి ఇందుకు ఇంకా ఆవిర్భవించటం లేదు. ఎక్కడ తప్పు జరుగుతుంది? ఏ బంధాలు అయితే నేను లాక్కుపోతున్నాయో ఆ బంధాలను నువ్వే పట్టుకున్నావు, అది నేను పట్టుకోలేదు. అనవసరంగా మాయ అని మోహం అని నేను చేస్తాను, బంధాలలో ఇరుక్కుపోయాను అనేటువంటి నాటకాలు ఇంకా ఆపు అన్నాడు ఆ పాటలో. చెప్పకుండా బంధాలు పట్టుకున్నాయని, నువ్వు పట్టుకున్నావు బంధాలని, నువ్వు పట్టుకుని అవి పట్టుకున్నాయంటే ఆయన చెప్పాడు, ఎందుకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఒక వ్యక్తి సంతలో ఆవును కొనుక్కుని ఇంటికి వెళ్తున్నాడు. అది వచ్చిన కుదాడు, వాడికి సందేహం వచ్చింది, వెళ్ళాడు ఆయన దగ్గరికి. ఆవును కొనుక్కుని ఇంటికి వెళ్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీరు ఆవును పట్టుకున్నారా, ఆవు మిమ్మల్ని పట్టుకుందా అని. కళ్ళు లేవరా, ఆవును నేను లాక్కొస్తున్నాను, ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నాడు. నాకు అనుమానంగా ఉన్నాను నేను. అనుమానం ఏంటి, నువ్వు కళ్ళారా చూస్తున్నావు కదా, నేనే కదా ఆవును తీసుకెళ్తున్నాను ఇంటికి లాక్కొస్తున్నాను అన్నాడు. తప్పకుండా తాడు లాగేశాడు, అది దానికి పరిగెత్తింది. అలవాటు పడలేదు కదా, ఇంకా కొత్తగా దొరుకున్నాడు ఆయన. కానీ యజమాని ఎక్కడ ఉంటున్నాడో అది పరిగెత్తింది, వీడు ఆవు వెంట పడ్డాడు. ఇప్పుడు చెప్పండి స్వామి, ఎవరు ఎవరిని పట్టుకున్నారు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించి యుక్త చేష్టస్య కర్మసు, మీరు చేస్తున్నటువంటి కర్మలు మీరు పట్టుకుని చేస్తున్నారా లేక అది మిమ్మల్ని పట్టుకుందా? కొంచెం ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధనలో అసిధారావృతమితం, కత్తి మీద సాము లాంటిది అంటారు. ఏముంది కత్తి మీద సాము అని ఎక్కడ చేస్తున్నావు? కత్తి మీద సాము చేస్తున్నవాడు మానసిక స్థితి ఎలా ఉంటుందో కొంచెం అలవాటు ఉందా మీకు తెలుసా? ఒక రాజుగారు ఒక నిభోజనాన్ని పిలిచాట కొంతమందిని. అందులో ఒకరి మీద ఆ రాజుకి అనుమానం, వీడు నాకు మోసం చేస్తున్నాడు అని. వాడి మీద ఏం చేశాడు, ఒక సన్నటి వెంట్రుకతో కట్టినటువంటి ఒక బరువైన కత్తిని కట్టాడు వాడి నెత్తి మీద. ఇదంతే అన్నాడు, ఏం చేస్తాడు మీరు భోజనం? వాడికి ఎప్పుడు దృష్టి దానిపైనే ఉంది, అది ఎప్పుడు ఉట్టుపుట్టుకొని తిరిగి నెత్తి మీద పడుతుందో. ఆ భయం ఉందా మీకు కర్మ మీద? ఆ భయము మన మీద ఉంటే ఈ పిచ్చి పనులు మనం చేయగలమా? యుక్త చేష్టస్య కర్మసు, నీలా నసరుద్ది మన చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఒకసారి మా గురువు గారి దగ్గరికి వచ్చాడు. ఒకన గురువు గారికి, నాకు 40 మంది కంటే పైన గురువులు ఉన్నారు ఆధ్యాత్మిక జగత్తులోనే. ఒక గురువు గారి దగ్గరికి, ఆ గురువు గారి దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు, రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, అసలు 4 ఏళ్ల బట్టి మనశ్శాంతి అంటే ఏంటో నాకు తెలియదు, కరువు అయిపోయింది అన్నాడు. సరే 50 రూపాయలు పెట్టుకురా అన్నాడు. భౌతిక జగత్తులో అయితే ఏదైనా ఒక విషయాన్ని మీరు సాధించడానికి కానీ దానికి కానీ కొంత ధనాన్ని రకరకాల ధనాన్ని నిర్చించవలసి ఉంటుంది అని మనం ఒప్పేసుకుంటాం. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఏ విలువైన డబ్బు అడిగాడంటే భయపడతాం మనం. ఎంత తమాషాయిన మానసిక స్థితి వచ్చేసినటువంటి భావదారిద్రం అంచేత 50,000 రూపాయలు డబ్బు అడిగాడు అనేసరికల్లా ముందు వీడేడు గురువు డబ్బు అడిగాడు. నీకు తీసుకురా తర్వాత చెప్తాను, కంగారు పడకయ్యా, 4 ఏళ్ల బట్టి నీకు నిద్ర రావటం లేదన్నావు. ఎందుకు నిద్ర రావటం లేదు అంటే మనశ్శాంతి కరువు అయిపోయిందన్నావు కదా, నీకు గ్యారంటీ చేరు, రేపు నీ నోటి చేతే నేను చెప్పిస్తాను నీకు మనశ్శాంతి వచ్చిందని. 50,000 రూపాయలు తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు 50,000 రూపాయలు నెక్స్ట్ డే. గురువు గారు ఇదిగో 50,000 అన్నాడు. ఇంకా గురువు గారు ఏం మాట్లాడలే, 50,000 రూపాయలు పట్టుకుని పరిగెట్టాడు. వీడు నీలా నసరుద్దీన్ గారు ఉన్నారు కదా మనశ్శాంతి లేనటువంటి గురువు వెంట పనిచేశాడు. గురువు వెంట శిష్యుడు పరిగెట్టగలడా? గురువు శిష్యుడిని పట్టుకోనిస్తేనే శిష్యుడు పట్టుకోగలడు, లేకపోతే గురువుని శిష్యుడు ఎప్పుడూ అందుకోలేడు. పరిగెత్తాడు గురువు, ముళ్ళ వెంట, దొంగల వెంట, రాళ్ల వెంట, దొరదల వెంట అంతా ఇంకా ఏడు పరిగెడుతూ పడిపోయాడు. ఇంకా పరిగెట్టలేక అప్పుడు గురువు వచ్చి ఇదిగో నీ 50,000 రూపాయలు అన్నాడు. అమ్మయ్యా ఎంత శాంతిగా ఉందో అన్నాడు. అనిపించాడు వాళ్ళ చేత శాంతి వచ్చిందని. ఎక్కడ వచ్చింది శాంతి వాడికి? ఆలోచించుకోండి, యుక్త చేష్టస్య కర్మసు. కర్మ సిద్ధాంతం గురించి మనం ఎక్కడ మాట్లాడతాం? మాటలతో ఇతరుల్ని హింసిస్తూ నేను అహింసను పాటిస్తున్నాను అనేటువంటి అనేక మహానుభావుల్ని తెలుసు. జాలాపూర్ మహర్షిని శ్రీకృష్ణ నిర్యాణం అయినప్పుడు శ్రీకృష్ణుడితో పాటు ఉంటూ ఆ క్షణంలో ఇప్పటికీ జీవించి ఉన్నారు హిమాలయాలలో ఆయన. ఆయన ఒకసారి ఒక ఉత్తరంలో రాశారు, ఈనాడు ఒక ఇన్సెక్ట్స్ పెరిగిపోవడానికి కారణం, ఇన్సెక్ట్స్ అంటే అర్థం కదా కీటకాలు, దోమలు పెరిగిపోవడానికి కారణం మీ మాటలే అన్నారు ఆయన. మీ మాటల ద్వారా మీరు పుడుతూ ఉంటారు అసలు, మామూలుగా మాట్లాడే ప్రసక్తి లేదుగా, హాస్యం అంటాను దాన్ని. హాస్యం ఇంకోటా కూడా చేసుకోవచ్చు కదా, వికరిస్తూ ఇందుకు హాస్యం చేసుకోవటం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అక్కడ కూడా నీ యోగము యోగము కాదు, ఇది బ్యాక్గ్రౌండ్ మాత్రమే అంటాడు శ్రీకృష్ణుడు. యుక్త స్వప్నావబోధస్య, స్వప్నములో కూడా ఈ బోధ మీకు ఉంటేనే యోగో భవతి దుఃఖ. ఇది చేసి ధ్యానం చేసుకుంటున్నాము మనం, ఇది చేస్తూనే సాధన చేస్తున్నాము మనం. అసలు ఇలా సాధన చేయాలి అని గుర్తున్నదా? అంటాం భగవద్గీత పారాయణులు చాలా గొప్పవాళ్ళు అంటాం, కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ గొప్ప విషయాలు మీకు అర్థం కావాలి అంటే మీ నిత్య జీవితము స్వాప్నిక జీవితానికి మధ్య లంకె కుదరాలి. ఆ లంకె కుదర్చడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటేనే దాన్ని ధ్యానము అంటాం మనం. అంతర్గత యాత్ర, అంతర్ముఖ యాత్ర. కానీ మీరు అంతర్ముఖ యాత్ర చేస్తున్నారు అన్నదానికి నిదర్శనం ఏంటో తెలుసా? చెట్టు వేళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? భూమి లోపలికి వెళ్తాయి. చెట్టు వేళ్ళు భూమి లోపలికి వెళ్తా ఉంటే చెట్టు ఎక్కడ పెరుగుతుంది? బయట పెరుగుతుంది. బయట తడకపోతే అర్థమేంటి? అంతర్ముఖంలో వెళ్ళి బాహ్య జగత్తులో మీ సాధన యొక్క ఫలితాలు కంటికి కనిపించకపోతే యోగం ఫలించలే, సాధన పరిపుష్టి అవటం లే. ఏ శాంతి గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఏ పరస్పర అవగాహన గురించి మీరు మాట్లాడుతున్నారో, ఏ సర్వమత సమన్వయం గురించి 1893 సెప్టెంబర్ 11 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనగలిగాడో ఆ వ్యక్తి అంటే చప్పట్లు కొట్టారందరూ. మరి నేను అన్నానే ఇప్పుడు ఒక్కడి చప్పట్లు కొట్టలే. అది మహావృక్షం నుంచి వచ్చినటువంటి వాక్ అది. చాలా మంది కామ్రేడ్స్ అంటూ ఉంటారు, దాని భయం మనకి ఆ కామ్రేడ్ అన్నాడంటే ఏం కొంగ ముస్తాడు అని. వాక్ యొక్క శక్తి, ఆ యోగ శక్తి, వివేకానందుకి ఆయన గురువు ఇచ్చిన శక్తి కాదు, అది ఆయన సాధన చేసుకున్నటువంటి శక్తి. గురువు సాధనా మార్గాన్ని చెప్పాడు, మనకి చెప్తూనే ఉన్నారు ఆ సాధనా మార్గాన్ని. యుక్త స్వప్న అవబోధస్య, మీ స్వప్నాలు మీ సాధన యొక్క ఫలితాన్ని తెలుపుతాయి, మీ స్వప్నాల యొక్క ఫలితాలు మీ బాహ్య జీవితం తెలుపుతాయి. పరస్పరం భావయంత, కంపేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఎప్పుడు మీరు కంపేర్ చేసుకోండి. చివరికి ఏ స్థితికి ఎదగాలి మీకు? యామిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి. దానికి నాకు చాలా మంది చెప్తారు అర్థాలు, రాత్రిపూట సాధన చేసుకోవాలి మాస్టర్ అని. కాదు, రాత్రి పూట మీకు వచ్చినటువంటి అనుభూతులు పొగలు మీకు కనిపిస్తూ ఉండాలి. పొగలు కనిపిస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? రాత్రి నేను చేసిందే కదా ఇక్కడ జరుగుతోంది. యామిషా సర్వభూతేషు, అందరికీ చీకటి రాత్రి అది, పడుకున్నాం మనం నిద్ర లేచాం. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? అందుకే మనకి తెలియదు ఏం జరిగిందో. కళలు వస్తూ ఉంటే కూడా దాన్ని ఏం చెప్తాం? కళ్ళలు కలే కదా. శ్రీకృష్ణ చూస్తూ ఉంటారు మీలో చాలా మంది మొన్నాదివారం సాందీపుని హిమాలయాలలో బద్రీనాథ్ వరకు తీసుకువెళ్తాడు రామకృష్ణ బలరాముని. తీసుకెళ్ళాక రిటర్న్ ట్రిప్ లో ఉజ్జయిని నుంచి వస్తున్నటువంటి ఆ రిటర్న్ ట్రిప్ లో మథుర దగ్గర ఉన్నటువంటి గర్గ్య మహర్షి ఆశ్రమానికి తీసుకొస్తాడు. సాందీపుడు గర్గ్యుడు చాలా క్లోజ్డ్ అసోసియేట్స్. గర్గ్య మహర్షి సాందీపుని ఆశ్రమానికి బలరామ శ్రీకృష్ణుని వెళ్ళమని చెప్తాడు. చాలా మంది చూసి ఉంటారు ఇది ఈ సీన్. కానీ చాలా బాగుందంటే, కానీ యానిషా సర్వభూతేషు అనే శబ్దానికి అనే శ్రీ భగవద్గీత సూక్తానికి ప్రాక్టికల్ నిదర్శనం అని మనకు తెలియదు. అది మన యోగ సాధకులం అవుతేగా తెలియటానికి. గంగ మహర్షి సూక్ష్మ జగత్తులో వచ్చినటువంటి ఆ ముగ్గురికి నమస్కారం చేస్తూ శ్రీకృష్ణ బలరాముని నారాయణుడు ఆదిశేషుడు అని గౌరవిస్తాడు. అద్దెనిపోతాడు సందీపని, వీళ్లకా నేను విద్య నేర్పింది, విద్యాధిపతిక విద్య నేర్పటం అని కంగారు పడతాడు. కంగారు పడుతున్న ఆయన గుర్తుంచుకోదాన్ని అంటాడు. శ్రీకృష్ణుడికి ఆయన నమస్కారం చేస్తే ఇంకా నీ కర్మ పరిపాకము అవలేదు, యుక్త చేష్టస్య కర్మసు అని చెప్పి నువ్వు నాకు గురువు అయినప్పటికీ కూడా నీకు ఏమీ గుర్తు ఉండవు. రాత్రి జరిగినటువంటి ఈ సాధన, రాత్రి జరిగినటువంటి ఈ విశేషము నీకు గుర్తు ఉండదు. గుర్తు ఉండకపోతే కారణం ఎవరు? శ్రీకృష్ణుడు బాగా కాదు, మన సాధన లేదు, కర్మ చేయలేదు. దానికి తగినటువంటి పరీక్షకు వెళ్తూ చదువుకోకుండా పరీక్షకు వెళ్తాము అంటే ఆ ముందు రోజుల్లో బాగా చదువుకుని ఉంటే మీరు ధైర్యంగా పరీక్షకు వెళ్తారు, లేకపోతే ఏమీ గుర్తు రాదు అక్కడ. ఇంకా నీకు గుర్తు ఉండకపోన్నాడు, కానీ నీకు పరిపక్వత వచ్చింది, పరిపాక వచ్చింది, త్వరలోనే మీకు ఇవన్నీ గుర్తుకొస్తాయి అని మళ్ళా వెనక్కి తిరిగి ఉజ్జయినిలో ఉన్నటువంటి సాందీపని ఆశ్రమానికి వచ్చిన తర్వాత మెలకు వస్తుంది. ఇంటికి మెలకు వచ్చి ప్రచారం చేస్తూ ఉంటాడు. భార్య ఎదురుకుండా కూర్చుని, ఏమిటి నువ్వు బాధపడుతున్నావు ఏమిటి అంటే, రాత్రి ఏదో స్వప్నం చూశాను నేను, ఏదో సంఘటన జరిగింది, శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి గల బాలుడేమో అనుకుంటున్నాను నేను, అతనికి 4 చేతులు ఉన్నాయో 8 చేతులు ఉన్నాయో నాకు గుర్తు రావటం లేదు అంటాడు. స్వప్నమేమో అంటున్నాడు. యోగ సాధకుల యొక్క స్వప్నాలు స్వప్నాలు కావు అన్నది గుర్తుంచుకోండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా యుక్త స్వప్నావబోధస్య, స్వప్నం యొక్క బోధ యుక్తముగా మీకు లేకపోతే ఆ యోగం మీకు ఎందుకు పనికిరాదు. మొదటి 2 గురించి చెప్పాను ఇప్పుడు నేను. ఆ జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ లింక్ పెట్టండి, అది యోగము. రెండింటి మధ్య పరస్పర సంబంధం ఉండాలి. మీ స్వప్నాలే రేపు నిత్యమైనటువంటి వస్తువులు అవుతాయి. ఐ డ్రీమ్ అబౌట్ ఏ గ్రేట్ ఇండియా, వివేకానందుల వారి స్వప్నము కళ్యాణాది. ఆ స్వప్నము సార్థకం అవ్వాలి, అప్పుడే అది దుఃఖ. మరి మన స్వాప్నిక జగత్తులో నిత్య జీవితానికి గల సంబంధాన్ని మనం ఎలా పెట్టుకోవాలి? మనం ఏమి చేస్తే స్వప్న స్థితిలో ఉన్నటువంటి సంఘటనలకి, ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలకి మధ్య అవగాహన ఏర్పడుతుందో నేర్పేదే ధ్యానము. మరి మనం ధ్యానానికి కూర్చుని ఆ విషయాన్ని గుర్తు చేసుకోగలుగుతున్నామా అసలు? కానీ అక్కడితో ఆగదు భారతీయ ఆధ్యాత్మికత. స్వప్న స్థితిని జాగ్రత్త అవస్థనే మీరు కలుపుకున్నా కూడా పరిపూర్ణత కాదు, అది ఇంకొక స్థితి. స్వప్న స్థితిలో కనుక మీ వేళ్లు అలా లోపలికి వెళ్తూ ఉంటే భౌతిక జగత్తులో జాగ్రత్త అవస్థలో ఆ వేళ్లు లోపలికి వెళ్ళిపోతున్నటువంటి బలము వల్ల ఆ మహావృక్షముగా అది మారితే అంటే ఏం చేయగలగాలి మీరు? అనేక మంది బాధితులకు ఆశ్రయం ఇవ్వగలగాలి, అనేక మంది భౌతిక జగత్తులో జాగ్రత్త అవస్థలో ఆ వేళ్లు లోపలికి వెళ్ళిపోతున్నటువంటి బలము వల్ల ఆ మహావృక్షముగా అది మారితే అంటే ఏం చేయగలగాలి మీరు? అనేక మంది బాధితులకు ఆశ్రయం ఇవ్వగలగాలి, అనేక మంది పీడితులకు వారి పీడ నివారణ చేయగలగాలి మీరు. అంతే తప్ప నేను పీడ చేస్తున్నాను కనుక ఇంట్లో వాళ్ళందరినీ లేపేసి, నాకు చాలా మంది ఇళ్లలో తెలుసు పాపం అది, 3 గంటలకి ఇంట్లో వాళ్ళందరూ లేచి వాళ్ళు చేసేటటువంటి విగ్రహాన్ని వాళ్ళు తోచేసి వాళ్ళు తోచారు విగ్రహాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పరిణామం పోవాలి, తేమలు కూడా మళ్ళీ అందరూ తప్పులు ఉంటారు, పువ్వులు పూజగా వాళ్ళు తోసుకురావాలి, అంతా తోసుకురాస్తే ఈయన వారు స్నానం చేసి పూజ మొదలెడతారు. ఎలా ఉపకరణాలన్నీ ఎవరో సంపాదించి పెడితే దానికి కావలసినటువంటి యుక్త ఆహార విహార చేష్ట కర్మలు లేకుండా స్వాత్మిక జగత్తులకు ప్రవేశించకపోతే, దాని యొక్క ఫలితాలు మీ నిత్య జీవితంలో కనిపించకపోతే, స్వప్న స్థితిని దాటి మీ వేళ్ళు కారణ స్థితికి వెళ్ళాలి. కారణస్థితికి కూడా ధ్యానం చూడగలుగుతాం. కానీ కారణస్థితికి వెళ్ళినటువంటి ధ్యానాన్ని ధ్యానము అనము, సమాధి అంటాం. తేడా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి చేతనత్వాన్ని స్వప్న స్థితిలోకి తీసుకువెళ్ళగలిగితే దాన్ని ధ్యానము అంటాం. ధ్యానస్థితిలో ఉన్నటువంటి చేతనత్వాన్ని కారణ జగత్తులోకి కనుక మీరు తీసుకెళ్ళగలిగితే దాన్ని సమాధి అంటాం. ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి చేతనత్వాన్ని వేదాలలో ఋషులు రుతుంభర ప్రజ్ఞ అన్నారు, తిరిగి స్థితి అన్నారు, సమాధి స్థితి అన్నారు. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఆ స్థితిలోకి వెళ్తే ఏమవుతుంది? మీరు వస్తాయి మీకు కామధేనువు, కల్ప వృక్షము, కలుసువేది. ఈ మూడు లాభాలు మీకు లభిస్తాయి కారణ జగత్తులోకి కనుక మీరు వెళ్ళగలిగితే. ఇది కారణ జగత్తు యొక్క భాషలు, ఇది భౌతిక జగత్తు యొక్క భాషలు కావాలి. కారణాలనే మార్చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్థితిలో, కారణాలను సృష్టించగలిగినటువంటి వ్యక్తులు. వివేకానందుల వారు ఇందాక 1000 పాటకి చెప్పాను కదా, ఆ పాట పాడిన తర్వాత మీటింగ్కి వెళ్తారు. మీటింగ్ అయిన తర్వాత పాఠంలో యోగ శాస్త్రాల గురించి ఆయన చెప్పదలుచుకున్న చెప్పిన తర్వాత 15-16 బాలకుడు ఒకడు వివేకానంద దగ్గర వచ్చి దండం పెట్టి, నేను నా గురువుడు, ఆధ్యాత్మీయ జగత్తు ఇంత గొప్పదని, భారతీయ ఆధ్యాత్మీయత ఇంత గొప్పదని నాకు తెలియలేదు, అంటే నేను కాదురా నీకు గురువు, నీ గురువు మళ్ళా వస్తాడు, భారతదేశం నుంచే వస్తాడు, నేనున్న ఊరికే వస్తాడు, అతని దగ్గర నువ్వు దీక్ష తీసుకో అంటాడు. ఎలా నేను ఎలా గుర్తించేది స్వామి అతనే నా గురువు అని? December 25 అతను నిన్ను కలుస్తాడు. కలిసినప్పుడు అతను గుర్తుగా మీకు ఒక వెండితో తయారు చేసినటువంటి బాబులెట్ అంటే ఇలాంటి పాత్ర, ఐస్ క్రీమ్ పాత్రలు ఉంటాయి గ్లాస్, అలాంటిది అయితే ఇస్తాడు అతను మీకు, అతను మీ గురువు అంటాడు. కారణ జగత్తుని శాసించగలిగినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక పురుష సంబంధులు. 20 గడిచిపోయిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళా ఉత్తరం రాస్తాడు వివేకానందకి, ఏది నా గురువు అని, వస్తాడు రా తొందరపడతాడు ఎందుకు, వస్తాడు మీకు గురువు అని రాశాడు ఆయన. తర్వాత వివేకానంద గారు వెళ్తారు. ఆ వ్యక్తి 50 పరమహంస యోగానంద అనేటువంటి లారీ మహాశయ యొక్క శిష్యుని శిష్యులు అమెరికాకు వెళ్ళి 1 December 25 ఒక ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కారణ జగత్తుని శాసించగలగటమే సమాధి, వాళ్ళలాగా కూర్చుని విరిసిపోయి నేను సమాధిలో గడిపోయాను అని ఆనందించడం ఏమంటాను నేను. టాటా స్టీల్ కంపెనీ పెట్టడానికి ముందు జంషెడ్జీ టాటా ఒకసారి వివేకానందులు అని అడిగారు, భారతదేశాన్ని ఇలాగా బంధాలలో ఉంచుకున్నా నచ్చలేదు, మనం ఏదైనా కృషి చేయాలి అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకురావాలి, దానికి నేను ఏం చేయగలను అని ఒక చోట తీసుకెళ్ళి ఇక్కడ ఫ్యాక్టరీ వెయ్యి అంటాడు వివేకానంద. అదే టాటా స్టీల్ ఫ్యాక్టరీ కారణం జరుగుతుంది. కానీ ఆ కారణ జగత్తు మార్గంలో కలిపితే బాగుంది మాస్టారు. యుక్త చేష్టస్య కర్మసు, మీ చేతలకి మీ మాటలకి కొంత ఉన్నదా? దాని యొక్క కర్మ సిద్ధి అంటాం మనం, మనోవాక్కాయ కర్మలు, అవి సాధించాలి నిత్య జీవితంలో, అప్పుడు ఆధ్యాత్మిక వేదన ఇస్తుంది. మాటల ద్వారా ఇతన్ని బాధ పెడుతూ, చేతల ద్వారా ఇతన్ని బాధ పెడుతూ మీరు చేసేటటువంటి యోగము మీకు శాంతినివ్వాలి. కర్మ సిద్ధాంతం ఒప్పుకోదు, ఎలా ఇస్తుంది? ఇవ్వదు, అసంభవం, అది జరగదు. ఇంతటి ఏం చేయాలి మీరు? అందుకే వివేకానంద ఏమన్నాడు, బాహ్య జగత్తులో సేవ, సేవ చేయటం వచ్చిందా? సేవ చేయటం అంటే ఏమిటి? చాలా నవ్వుస్తుంది మాకు, సేవ చేయటం మనం ఎలా చేస్తామో సేవా. నా జీవితంలోనే నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన, ఇన్స్టిట్యూషన్ పేరు మనకు అనవసరం, కానీ నేను గుంటూరుకు వెళ్ళినటువంటి కొత్తలో ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మాస్టారు, మీకు కూడా ఇలాంటి విషయాల్లో చాలా ఇష్టం ఉండదు కదా, రేపు మేము దరిద్ర నారాయణ సేవ చేయబోతున్నాం. ఇక్కడ నారాయణ అనే పదం మీద ఉన్నది స్ట్రెస్ లేదు, దరిద్ర అనేది మనం గుర్తుంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి నారాయణ మీరు చూస్తే వాళ్ళని దరిద్రుడు ఎలా అనగలని లేదు. రాజుగారు నీటి బట్టలు వేసుకున్నంత మాత్రాన రాజుగారిని విచ్చాలనుకుంటారా మీరు? మాట ఎందుకు వివేకానంద ఉద్దేశం దరిద్ర నారాయణ సేవ చేయనున్నప్పుడు నారాయణ మీద స్ట్రెస్, మనం ఎక్కడ స్ట్రెస్? ఎలా ఇంతట సేవ మీరు ఎలా చేయాలి? రాజుగారికి సిగరెట్ తాగటం ఇష్టం. మీరు వెళ్తున్నా రాజుగారి దగ్గరికి ఏం తీసుకెళ్తారు? మీరు ప్రిన్సిపల్ని తీసుకెళ్ళండి కదా, ఏం తీసుకెళ్తాం? రాజుగారికి ఇష్టమే తీసుకెళ్తాం. ఇంతకీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు సేవ చేయదలుచుకుంటే దయచేసి వాళ్ళకు కావాల్సింది ఇవ్వండి, కానీ మీరు ఏది మంచి అనుకుంటున్నారో అది ఇవ్వకండి. సరే, ఇంతకీ ఆ సంస్థ వాళ్ళు మాస్టర్ మేము వెళ్తున్నాం రేపు ఒక హాస్పిటల్కి, అక్కడ బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా పళ్ళు ఫలాలు అవి పంచుకు రావడానికి వెళ్ళాము వెళ్తున్నాము, మీరు వస్తారా? మేమైనా టైం అంటే నాకు చాలా ఇంపార్టెంట్, టైం ప్రకారమే మనం చేయాలి కనుక మీరు మీకు ఖచ్చితంగా నాకు టైం చెప్పండి. 10 అంటే 10:30 వస్తానంటుంది కాదు, 10 అంటే 9:59 వచ్చేస్తాను నేను అంటే సరే మీరు 10:30 రన్నారు. మిగతా వాళ్ళందరికీ 9:00 వచ్చేయాలి సుమారు అని చెప్పారు నా ముందే వాళ్ళు. సరే, నాతో మాత్రం అది కరెక్ట్ గా వచ్చేది నేను చెప్పిన 9:30 అన్నారు. సరే వచ్చేసాను నేను 10:29 కూర్చున్నా. అందరూ వచ్చేసారు వాళ్ళు చుట్టిన వాళ్ళందరూ, కానీ వీళ్ళు బయలుదేరుతున్నాయి. 10:11 ఇంతగా బయలుదేరుతుంది, అందరూ వచ్చేసారు కదా, ఫోటోగ్రాఫర్ రాలేదండి. సేవ మీ ఇష్టం, కానీ ఈ విధమైనటువంటి జాగ్రత్త మీరు చేసుకోకపోతే ఇలాంటి మిషన్స్ లో కూడా మనం స్పష్టంగా చర్చించుకోకపోతే ఒకరినొకరిని సరిదిద్దుకోకపోతే చాలా కష్టం. మీరు చేస్తున్నటువంటి సేవ ఇతరులు గుర్తించారా లేదా, ముందున్న వాళ్ళు ముందే ఉంటారు అనుకున్న వాళ్ళు వెనకే ఉంటారు అనేటటువంటి మాటలు ఏంటా సేవ ఇందుగా సేవ చేయటం అనవసరం. ఆ సేవ చేయటం ఇది కనుక మనం గుర్తించుకుంటే అది నిత్య జీవితంలో సాధన అవుతుంది. ఆ నుంచి ఊకి వచ్చాం, ఈ నుంచి మకారానికి వెళ్తాం కనుక ఇది మనం చేస్తున్నావా లేదా గుర్తించుకోవటానికి ఓమంటాం. నేను చేస్తున్నటువంటి పని ఈ సాధనకి, జాగ్రత్తావస్థ నుంచి స్వప్నావస్థకి, స్వప్నావస్థ నుంచి సుషుప్తికి. కానీ ఈ సాధన చేయడానికి ఎవరికి అర్హత ఉంది? అందరికీ ఉంది. ఆడవాళ్ళకుంది, మగాళ్ళకుంది, పిల్లలకుంది, పెద్దలకు ఇచ్చట ఈ మూడు స్థితుల్లో అందరూ ఉంటారు. మెలకువైనా ఉంటారు, కలలు గంటలు అయినా ఉంటారు, సుషుప్తులైనా ఉంటారు. కానీ చాలా మందికి చాలా పెద్ద నమ్మకం ఏంటి అంటే వాళ్ళు మెలకువగా ఉన్నారని. మెలకువగా లేరు వాళ్ళు. మెలకువగా ఉంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, మెలకువగా లేకపోతే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది 80 కిలోమీటర్ స్పీడ్ మీద జీప్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు డ్రైవర్. మీకేమనిపిస్తుంది? వాడు మెలకువగా ఉన్నాడు కదా, మెలకువగా ఉండటం వల్లే కదా వాడు డ్రైవ్ చేస్తున్నాడని. వాడు బ్రేక్ మీద, యాక్సిలరేటర్ మీద కాళ్ళు తిప్పుతూ ఉంటాడు, మనతో మాట్లాడిస్తూ ఉంటాడు. వాడు చూశారు కదా చాలాసార్లు సడన్ గా దారికి ఎవరు అడ్డొస్తారు, అప్పుడు మనతో మాట్లాడేవాడు. అప్పుడు నేను ఇలా అన్నాను అనుకో, ఉండవేదా దాన్ని నేను కాస్త చూసుకోవాలి. ఏమైంది, అంతవరకు యాంత్రికంగా జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా యాంత్రికంగా జరగకుండా అవేర్నెస్, తెలిసి చేయటం మొదలెడతాడు. అప్పుడు వాడికి తెలియదు వాడు బ్రేక్ వేస్తున్నాడా లేదా యాక్సిలరేటర్ మీద కాలు పెట్టాడా అన్నది తెలియకుండా మనతో మాట్లాడుతూ నడిపిస్తున్నాడు ఇదంతా. కానీ ఎప్పుడైతే రష్ ఎక్కువ అవుతుందో, ఎప్పుడైతే దారికి ఏదైనా వ్యవధానం ఏర్పడుతుందో, సడన్ గా వాడు మెలకు వస్తాడని చేత మీరు చేస్తున్నటువంటి నా మాటలు వింటున్నటువంటి మీరు మెలకుగా ఉన్నారు అంటే నేను నమ్మను. నిన్ను మెలకుగా ఉండటమే నిజమైన సాధన. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఒక జైన్ సాధువు, ఒక బుద్ధ సాధువు ఒక శిష్యుడితో, నువ్వు మెలకుగా పనిచేస్తూ ఉండాలిరా, ప్రతిదానికి నేను చేస్తున్నటువంటి పని యొక్క యుక్త చేష్టస్య కర్మసు, నేను చేస్తున్నటువంటి పని నేను చేశానా లేదా నీకు తెలుసుకుని చేయాలి, అది నేను టెస్ట్ చేస్తూ ఉంటాను నీకు అని చెప్పి ఎప్పుడో వచ్చే ఖబాను లేపగబడుతూ ఉండేవాడు. వాడు మెలకు పడుకున్నప్పుడు, నిద్రలోకి వెళ్ళినప్పుడు, కొన్ని సంవత్సరాలు వాడు సాధన చేసి 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 గురువుగారు వస్తున్నారు అని తెలుసుకోగలిగేవాడు ముందే. అంచేత గురువుగారికి వాడికి లంపగా వేసే ఛాన్స్ దొరికేది కాదు, మత్తులోకి వెళ్తే కదా లేపటానికి. సరే, ఇదంతా సాధన అయ్యాక ఆ శిష్యుడికి ఒక అనుమానం వచ్చింది, మరి నాకు గురువు ఇలా చెప్తున్నాడు కదా నిరంతరము జాగరూకతతో ఉండు అని. ఈయన ఎంత జాగరూకతో ఉన్నారో ఇప్పుడు వెళ్ళి ఈయనకు దెబ్బ వేస్తే ఒరే అలాంటి ఆలోచన వద్దురా అన్నాడు గురువు. ఆ స్థితికి ఎదుగుదాం మనం, ఆ స్థితికి ఎదగటానికే ఆధ్యాత్మికత కావాలి. కానీ నా కూతురు పెళ్ళి అవ్వాలి, నాకు ప్రమోషన్ అవ్వాలి,
ఫలానా వాడిని ఓడించేయాలి ఎలక్షన్ లో. ఇది ఈనాటి ఎంపిక ఆధ్యాత్మికత. ఏంటి మనం తెలుసుకున్నాం, 100 ఏళ్లు అయింది ఒక మహావ్యక్తి ఆధ్యాత్మికతను గురించి మీరు తెలుసుకోండి అయ్యా అని చెప్తే, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, ఏమండి ఇవాళ నేను గాయత్రి చేయటం మొదలెట్టాను నాకేం లాభం అయింది, ఎందుకు లాభం అవదు, ఆ గురువు ఏం చెప్పగలిగాడు, వాడి మనసులో వచ్చిన భావాన్ని పట్టుకోగలిగాడు అవేర్నెస్ తో, సర్వాంతర్యామిత్వం మీకు లభిస్తుంది దానివల్ల, సర్వజ్ఞత్వము దానివల్ల లభిస్తుంది, సర్వసమర్థత దానివల్ల లభిస్తుంది అని తెలిసాక కూడా మీ కర్మలు చేస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ అవేర్నెస్ మనం ఉంచుకోకపోతే, ఆ జాగరూకత మనకి లేకపోతే, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాం నిబోధత, వివేకానంద చెప్పినటువంటి మాటల్ని ఒక్క లైన్లో చెప్పదు ఉపనిషద్ వాక్యం. మెలకువ ముందు మెలకువగా ఉన్నావా, ఎక్కడ మనం మెలకువగా ఉన్నావు, అన్ని యాంత్రికమేనాయి, అన్ని యాంత్రికమే, ఎక్కడ పెట్టానో తారించేవాడు గుర్తులేవనేవాళ్ళు ఎంతమంది నాకు తెలుసో, అంటే ఎంత యాంత్రికంగా ఉన్నామో చూసుకోండి. యోగ సాధకులు ఇలాంటి స్థితి లేకుండా ఓం అనేటటువంటి ఆధ్యాత్మిక శంఖనాదాన్ని, అంటే ఏంటి ఓం అంటే జాగ్రత్త స్వప్న సుషిప్తావస్థల మధ్య వారధి, మూడు తెలుసున్నటువంటి స్థితిని రామకృష్ణ పరమహంస జీవితంలో మీకు ఎన్నిసార్లు కనిపిస్తుందని, క్యాన్సర్ వచ్చి ఇంకొక 2-3 రోజుల్లో శరీరాన్ని ఆయన వదిలిపెడతారు అన్నప్పుడు వివేకానంద మనసులో ఒక ఆలోచన వస్తుంది, నిజంగా ఆయన అవతార పురుషుడేనా, అంత నీరసంలోనూ గొంతు గురిపి మాట్లాడలేని స్థితిలోనూ కూడా ఆయన లేచి ఎవరవుతే రాముడు ఎవడవుతే కృష్ణుడు అది నేను అని చెప్పి మనపడుకుంటాడు. ఆ స్థితికి ఎదగడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం మనం అని కనుక ఆలోచించగలిగితే, నిజంగా ఆ వ్యక్తులకి మనల్ని మనము అర్పించుకోగలిగితే అది నిజమైనటువంటి పుష్ప సమర్పణ. ఆ స్థితికి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మళ్లీ ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి, ఈసారి ఓం అన్నప్పుడు ఇదంతా గుర్తు తెచ్చుకోండి, ఉత్తిని ఓం అనేకండి. 108 సార్లు నామార్చన చేయటంలో ఉద్దేశం అదే, ప్రతిసారి ఓం అనమండి, ఓం 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 అంటే ఎలా, ఇది ఒక్కసారి అనండి ఓం అని వెళ్ళిపోండి లోపలికి. ఆ అంతర్ముఖ యాత్ర మీరు నేర్చుకోగలిగితే, ఆ అంతర్ముఖ స్థితిని మీరు నేర్చుకోగలిగితే, లోపలికి వేళ్లు కరెక్ట్ గా వెళితే బాహ్య జగత్తులో రత్నాలు మూటలు పూసి అమ్మేవాళ్ళు, ఎందుకంటే రత్నగర్భ మన భారతదేశం, ఇంచేత ఆ స్థితిలోకి వెళ్ళగలిగే వాళ్ళందరూ మాట్లాడితే, అసలు ఆ స్థితిలోకి ఎలా వెళ్లాలో తెలియనటువంటి మనము ఆ స్థితిలోకి వెళ్లటానికి చేసే ప్రయత్నమే ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నా నిజంగా భారతదేశానికి మనం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి కానుక ఈ 1997 సంవత్సరము. అలాంటి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తులను భారతదేశము పొందగలుగుతుందని, అలాంటి వాళ్లు ఎవరైనా మీలో ఉంటే మనము పరస్పరము సహకరించుకుని దీని గురించి తీవ్రంగా చర్చించుకుని ఒక కార్యప్రణాళిక వేసుకుని సాధనలో దిగే ఇష్టమున్నటువంటి వ్యక్తులు తప్పనిసరిగా నన్ను కలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీ వల్ల మా వల్ల అవుతుందా అంటే ఎవరు, నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ మహాకానుడు భారతదేశాన్ని తిరిగి తన ఆధ్యాత్మిక శక్తి గుర్తించుకోవాలి అని కోరుకుంటున్నాడు కనుక, ఈ 2-3 సంవత్సరాల కాలంలో మీరందరూ ఈ దిశలో చేసేటటువంటి ప్రయత్నము చాలా సఫలమవుతుంది కనుక, కనీసం ఇప్పుడైనా మేల్కాంచి ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవర నిబోధత అనేటువంటి ఆ సింహగర్జన్ను మర్చిపోకుండా ఉండాలని ఆశిస్తూ